సంఖ్యాకాండము 35వ అధ్యాయము యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు. తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి. అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి. మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకొని చుట్టూ 1,000 మూరలు, ఆ పట్టణాల బయట నుండి తూర్పున 2,000 మూరలు, దక్షిణాన 2,000 మూరలు, పడమర 2,000 మూరలు, ఉత్తరాన 2,000 మూరలు కొలవాలి. ఆ మధ్యలో పట్టణాలుండాలి. అవి వారి పట్టణాలకు పల్లెలుగా ఉంటాయి. మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో 6 ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవిగాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి. వాటి పల్లెలతో కలిపి మీరు లేవీయులకు ఇవ్వాల్సిన పట్టణాలన్నీ 48. మీరిచ్చే పట్టణాలు ఇశ్రాయేలీయుల వారసత్వంలో నుండే ఇవ్వాలి. ఎక్కువ భూమి ఉన్నవారు ఎక్కువగా, తక్కువ భూమి ఉన్నవారు తక్కువగా ఇవ్వాలి. ప్రతి గోత్రం తాను పొందే వారసత్వం ప్రకారం తన తన పట్టణాల్లో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి. యెహోవా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, మీరు యొర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్ళిన తరువాత ఆశ్రయపురాలుగా ఉండటానికి పట్టణాలను ఎన్నిక చేయాలి. పొరపాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకు వాడు మరణశిక్ష పొందకూడదు. కాబట్టి ప్రతీకారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి. మీరు 6 పట్టణాలను ఆశ్రయపురాలుగా ఇవ్వాలి. వాటిలో యొర్దాను ఇవతల 3 పట్టణాలు, కనాను దేశంలో 3 పట్టణాలు ఇవ్వాలి. అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి. ఎవరినైనా పొరపాటున చంపినవాడు వాటిలోకి పారిపోయేలా ఆ 6 పట్టణాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే ఎవరికైనా ఆశ్రయంగా ఉంటాయి. ఒకడు చనిపోయేలా ఇనుప ఆయుధంతో కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. అలాగే ఒకడు చనిపోయేలా మరొకడు చేతికర్రతో కొడితే కొట్టినవాడు నరహంతకుడు. వాడు తప్పకుండా మరణశిక్ష పొందాలి. హత్య విషయంలో ప్రతీకారం తీర్చుకునేవాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు. ఎవరైనా చనిపోయేలా పగబట్టి పొడిచినా లేక పొంచి వండి వాడి మీద దేనినైనా విసిరినా లేక వైరంతో చేతితో కొట్టినా కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి. ప్రతీకారం తీర్చుకునేవాడు ఆ నరహంతకుణ్ణి కలిసినప్పుడు వాడిని చంపవచ్చు. అయితే పగ ఏమీ లేకుండా వాడిని పొడిచినా పొంచి ఉండకుండా వాడి మీద ఏ ఆయుధమైనా విసిరినా, ఒకడు చనిపోయేలా వాడి మీద రాయి విసిరినా, దెబ్బతిన్నవాడు చనిపోతే ఆ కొట్టినవాడు వాడి మీద పగబట్టలేదు. వాడికి హాని చేసే ఉద్దేశం లేదు. కాబట్టి సమాజం ఈ నియమాల ప్రకారం కొట్టినవాడికి ప్రతీకారం తీర్చుకునేవాడికి మధ్య తీర్పు తీర్చాలి. ఆ విధంగా చేసి సమాజం నరహత్య విషయంలో ప్రతీకారం తీర్చుకునేవాడి చేతి నుండి ఆ నరహంతకుణ్ణి కాపాడాలి. సమాజం మొదట పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మళ్లీ పంపించాలి. వాడు పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే నివసించాలి. అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే నరహత్య విషయంలో ప్రతీకారం తీర్చుకునేవాడు ఆశ్రయపురం సరిహద్దు బయట అతణ్ణి చూసి చంపినప్పటికీ వాడి మీద హత్యాదోషం ఉండదు. ఎందుకంటే ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్ళవచ్చు. ఇవి మీరు నివాసముండే స్థలాలన్నిటిలో అన్ని తరాలకు మీకు విధించిన కట్టడ. ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షి మాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు. హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి. ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు చనిపోక ముందుగా తన స్వంత ఊరిలో నివసించేలా చేయడానికి వాడి దగ్గర విమోచన ధనాన్ని అంగీకరించకూడదు. మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది, గాని మరి దేనివల్లా జరగదు. కాబట్టి మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే నేను దానిలో నివసిస్తున్నాను. నిజంగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను.